సర్వసృష్టికి మూలమైనటువంటి సనాతన ధర్మం పుట్టింది ఇక్కడ. ప్రపంచానికి గురుస్థానాన్ని కల్పించే దిశగా భారతదేశం తన ఉనికిని, తన అస్తిత్వాన్ని అన్నివేళలా కాపాడుకుంటూ ప్రపంచానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తూ వస్తున్నది. ఇందులో 22 నారాయణ అవతారాలు రావాలి, అందులో 21 అవతారాలు వచ్చినాయి. ఇవి మాత్రమే కాకుండా కళావతారాలుగా, అంశావతారాలుగా, అర్చావతారాలుగా, ప్రభావావతారాలుగా, ప్రవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, పూర్ణావతారాలుగా అనేకం, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నెన్ని రీతులలోనూ ఈ పరమాత్మ మానవజాతిని సముద్ధరించటానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ అనేక ప్రమాణాలతో ఈ పరమేశ్వరుడు మానవుడికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పారమ్యాన్ని, దాని లోతులని, దాని అంచులని, దానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి డైనమిక్స్ని, డైమెన్షన్స్ని ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రాదేశికంతో ప్రారంభమై సర్వదేశ కాల అతీతమైనటువంటి ఒకనొక భావనాస్థితిలో భగవంతుని యందు మనకి అమితమైనటువంటి ప్రేమ, ఇష్టము, గౌరవము, భక్తి కలిగే దిశగా వీరందరూ కూడా మానవజాతిని సముద్ధరిస్తూనే వచ్చారు. అయితే కృతయుగం అస్థియుగమని, అంటే అస్థిగతమని, త్రేతాయుగమంతా మాంసగతమని, ద్వాపరయుగమంతా రక్తగతమని, కలియుగం అన్నగతమని ఇంతకుముందే మనం విచారణ చేశాం. అన్నగతం ఉదాత్తమైనది, ఇట్స్ మోర్ రిఫైన్డ్ మిగతా యుగాల కంటే. ఈ అన్నగతంలో నుంచి, అన్నగత భావనలో నుంచి మిగతా కోశాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. దీనికి బేసిస్ ఏమిటి, మొట్టమొదటి సోపానం అంటే అన్నమయ. అందుకనే కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా భుజించాలి. యుక్తాహార విహారస్య, సాత్వికమైనటువంటి భోజనం చేయాలి, పదార్థాన్ని తీసుకోవాలి. పదార్థ శుద్ధి చేయాలి, పాత్రశుద్ధి చేయాలి, పరమాత్మకి నివేదించాలి, ఆపై మనం స్వీకరించాలి. టైం లేదు అనటానికి వీల్లేదు, ఇవన్నీ జరగాల్సిందే. పాత్రశుద్ధి లేదు, పాకశుద్ధి లేదు, పదార్థశుద్ధి లేదు, తినబోయేది ఎవరు? మనమేగా తినగలమా? తినలేమే. ఒక చిన్న తేడా రాగానే ఏదో తేడా ఉందే అనిపిస్తుంది. అనిపించడమేంటి మనం అంటాం కూడా. కనుక పాత్రశుద్ధి అంటే దేహశుద్ధి కావాలి, దేహ ఆంతరంగిక శుద్ధి కావాలి. బయట రోజు దీనికి స్నానం చేయిస్తున్నాం, తలంటు పోస్తున్నాం, బట్టలు కడుతున్నాం, దీన్ని చాలా అమితంగా ప్రేమిస్తున్నాం, భద్రంగా కాపాడుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది పై పైన. మరి ఈ దేహం లోపల యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అని ఓంకార ప్రణవనాదం నేను నేను అంటూనే ఉందిగా. ఏతదధిష్టాత ఎవడో యజమానుడని అష్టమతనువు వాడు అని మనకి స్ఫురణ కలుగుతున్నదిగా. అంటే 8వ శరీరం మనలో ఉన్నదని, దాని పేరు ఆత్మ అని మనకి కాస్త అధ్యాత్మ సాధన చేసిన వాడికి తెలుస్తున్నది కదా. ఓంకారంగా ఉన్నప్పటికీ ప్రకృతి, పరమాత్మ, ప్రకృతి, జీవుడు అంటూ రెండుగా చూస్తున్నాం, కాబట్టి ద్వైతం ఉంది. ఏకత్వంలో నుంచి అనేకత్వంలోకి ఎట్లా మనం ప్రస్థానం చేస్తున్నామో గమనించినప్పుడు ఆశ్చర్యపోతాం. మూలమైనటువంటి ఆ ప్రైమార్డియల్ సౌండ్ ఏదైతే ఉన్నదో, ఓం అనేటువంటి అకార ఉకార మకారాలు, ఆ మూడు బీజాక్షరాలు, దానిలోని జ్ఞానం అనేటువంటి అగ్నిబీజం, శుద్ధ మనస్సు అనబడేటువంటి మకార బీజం, శివశక్తియాత్మకమైనటువంటి ఉమాబీజము, మూడు ఉన్నాయి కనుక ఓం చెప్పకుండా, చేర్చకుండా ఏ నామం ఉచ్చరించినా ఊరికే పేరు పెట్టి పిలిచినట్లే, ఫలితమే ఉండదు. ఇది పునః మనం చెప్పుకోవాలి. ఆ ప్రణవ శబ్దంతో కూడి ఉన్నటువంటివి మాత్రమే బలాన్ని సంతరించుకుంటాయి. వేదమైనా సరే శివసహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ సత్యసాయి అష్టోత్తరం కానీ ఏం చదవండి, ముందు ఓం చెప్పాలి. చెప్పకపోతే అవి ఒట్టి మాటలుగా మిగిలిపోతాయి. ఓం చేర్చగానే మాటలన్నీ మంత్రాలు అవుతాయి, ఆ బలాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి ప్రథమ తలపు నేను, ప్రథమ శబ్దం ప్రణవ శబ్దం ఓంకారం. కాబట్టి ఈ ఓం అనేటువంటి దాంట్లో నుంచి అంటున్న నేను, వింటున్న నేను రెండు ఏర్పడుతున్నాయి. ఇది ద్వంద్వం రెండు. మనలోనే మూడు గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. అది త్రిగుణాత్మకమైన భావన. ఇప్పటికే ఒకడుగా ఉన్న మనం ఒకటి రెండైనా రెండు మూడైనా ధర్మ అర్థ కామ మోక్ష అనబడేటువంటి చతుర్విధ పురుషార్థాలు మనకి ఆచరణీయం. కాబట్టి నాలుగు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ. ఐదు కోశాలు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. షట్చక్రాలు ఆరు, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ. ఈ ఆరింటిని తాను కదలకుండా నడిపించే సహస్రారం. నిజానికి యోగశాస్త్రంలో ఎనిమిదవ చక్రం కూడా ఉంది, దాన్ని యట్చక్రం అన్నారు. అది సోమరసం, సోమచక్రం. ఆ సోమచక్రాన్ని మనం రోజు చదివేటువంటి రుద్రంలో కూడా వింటూ ఉంటాం, అనుస్వారంగా బిందుస్వరూపంగా చెప్తూ ఉంటాం. అందుకనే శిఖ పిలక పెట్టుకున్నటువంటి వారు, వాళ్ళు కరన్యాసం చేసినప్పుడు, అంగన్యాసం చేసినప్పుడు చప్పట్లు ఆ శిఖని తాకుతూ దానికి శక్తిని ఆపాదిస్తారు. కాబట్టి ఎనిమిదవ చక్రం కూడా ఉన్నది అని మనకు తెలుస్తున్నది. ఈ ఏడవ చక్రానికి ఎనిమిదవ చక్రానికి అతీతంగా మరొకటి ఉన్నది, అది చక్రం కాదు, చంద్రకళాస్థానం. యోగశాస్త్రం తీవ్రంగా అధ్యయనం చేస్తే తప్ప ఇవన్నీ తెలియవు. సరే, షట్చక్రాలు ఆరు అనుకున్నాం, అక్కడ ఆగుదాం. సప్తజ్ఞాన భూమికలు ఉన్నాయి, అవి ఏడు. శుభేచ్ఛ, విచారణ, అసంశక్తి, సత్వాపత్తి, పదార్థభావని, తురీయం, ఇవన్నీ కూడా. ఏడైపోయినాయి, అష్టాంగ యోగాలున్నాయి మన దగ్గర. నవవిధ భక్తులు ఉన్నాయి, తొమ్మిది. అల్టిమేట్ నంబర్ దగ్గరికి వచ్చేసాం. పది అనగానే మళ్ళీ ఒకటి. నవవిధ భక్తులు అనేటువంటివి సామాన్య జనుడు చేయగలిగినటువంటి పనులు. భక్తి భగవంతుడికి, భక్తుడికి ఉన్నటువంటి ఒక బాంధవ్యం. కాబట్టి అష్టాంగ యోగాలు చేయగలిగినా చేయకపోయినా, సప్తజ్ఞాన భూమికలు అందుకోలేకపోయినా, ఇదిగో ఓంకార ప్రణవ నాదాన్ని ప్రతిరోజు నిశ్శబ్దంగా అన్నా అనకపోయినా, ద్వంద్వాన్ని దాటలేకపోయినా, త్రిగుణాలను దాటలేకపోయినా, చతుర్విధ పురుషార్థాలని జీవితంలో ఆచరించలేకపోయినా, ఈ తొమ్మిది భక్తి మార్గం మాత్రం తొమ్మిది విధాలుగా చెప్పబడింది. అందులో మొట్టమొదటిది శ్రవణం. ముందు వినటం నేర్చుకోవాలి. అధ్యాత్మ సాధనలో వినటమే మానేస్తే తర్వాత ఏం రావు. వినడవాడు సంకీర్తన ఏం చేస్తాడు, మరణం ఏం చేస్తాడు, నిధిధ్యాసనం ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కాబట్టి వినాలి. ఉత్తమోత్తమ ధ్యానం ఏది అంటే, ఏమీ అనకపోవటం ఒకటి పాలు ధ్యానమైతే, తనతో తాను నాదానుసంధానం చేసి తనను తాను వినటం ఉత్తమ ధ్యానం. ఇంకో శబ్దాన్ని వినటం ఉత్తమ ధ్యానం కాదు, తనలో ఉన్న శబ్దాన్ని తాను వినాలి. ఆ వినటం, తనలో ఉన్న శబ్దం నాభిస్థానం చుట్టూ ఏర్పడి ఉంటుంది కాబట్టి, అక్కడ నుంచే నాదం ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని నాదానుసంధాన యోగమని, లయయోగమని. సరే, శంకర భగవత్పాదులు పూర్ణ తీవ్ర విచారణ చేశారు. ఇవన్నీ కూడా యోగ భూమికలో ప్రధానం. యోగ ప్రవాహం అంటే యోగుల జీవిత చరిత్ర కాదు, అది మాత్రమే కాదు, వారు ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారు చదువుకున్నారా లేదా, వాళ్ళకి శాస్త్రాలు ఎట్లా వచ్చినాయి, అది మన పని కాదు. యోగత్వాన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత వాళ్ళు ఈ ప్రపంచంలో ఎట్లా ఉన్నారు, మానవుణ్ణి ఉన్నత మార్గంలోకి ఎట్లా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు, తమ జ్ఞానాన్ని, తమ ధ్యానాన్ని, తమ యోగాన్ని, తమ సంపూర్ణత్వాన్ని, భగవద్ దర్శనాన్ని ప్రపంచానికి మళ్ళీ ఎట్లా పరిచయం చేశారు. ఒక వ్యక్తి ధ్యాని అయి, జ్ఞాని అయి, తపస్వి అయి యోగి అయి అన్నీ దాటి దాటి జీవన్ముక్తుడు గనక అయిపోతే ఆ వ్యక్తికి మాత్రమే లాభం. ప్రపంచానికి లాభం కలగాలి యోగుల వల్ల. ఎట్లా కలగాలి? వాళ్ళు తమ జీవన విధానం ద్వారా మనం బతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలోనే మనకంటే భిన్నంగా మన దగ్గర అన్నీ ఉంటాయి, ప్రాపంచికమైన వస్తువులు. సుఖం మాత్రం ఉండదు, సంతోషం ఉండదు, శాంతి ఉండదు. ఏం లోటుంది మన దగ్గర? బజార్లో ఏది తయారై కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిందో సాయంకాలం కల్లా మన ఇంటికి వస్తుంది. ఆనందాన్ని పొందుతున్నామా ప్రశ్న వేసుకోవాలి. ఈ యోగులు అయినటువంటి వారి దగ్గర ప్రపంచానికి సంబంధించినవి ఏవి ఉండవు, కానీ వాళ్ళు మనకంటే చాలా ఆనందతారక స్థితిలో ఉంటారు. కనుకనే సాధారణ సాధకుడు కూడా యోగి దగ్గరకు వెళ్ళి ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా, జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, కాసేపు అక్కడ ఉండి ఆనందాన్ని పొంది వెళుతున్నానంటున్నాడు. ఆనందాన్ని ఆయన ఇచ్చాడా? ఈయన అడిగాడా? అడిగితే ఆయన ఆనందాన్ని ఇవ్వగలడా? ఇస్తాడా? ఇచ్చేవాడు యోగి అవుతాడా? కాదే. మరి ఏమిటి అంటే, వారి ఆవరణ ప్రభావం చేత మల విక్షేప దోషాలు రెండు నశించిపోతాయి. పోగా మిగిలిందేమిటంటే ఆనందమే. ఆత్మ అంటే ఏమిటి అని ఎవరైనా కనుక అడిగితే శంకర భగవత్పాదులు చెప్పిన ఒక వ్యాఖ్యానం గుర్తుపెట్టుకోవాలి. ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు. ఇది సరే, ఇది శబ్దార్థం. అనాత్మని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే, అంటే ఆత్మ కానిదేమిటో తెలుసుకుంటే మిగిలిందంతా ఆత్మే. ఉదాహరణకి షిరిడీ బాబా జ్ఞానబోధ చేయలే, మిగతా వారి వలె జ్ఞానం అంటే ఇది అది అవేం చెప్పలే. అజ్ఞానం అంటే ఏమిటో చెప్పారు ఆయన. అజ్ఞానం యొక్క స్థూల స్వరూపం ఇదని సచ్చరిత్ర నిండా సాధకుడి యొక్క అజ్ఞానం ఎట్లా పటాపంచలు చేశారో, షిరిడీ మహాస్వామి యొక్క దివ్య జ్ఞానభూమికిని మనం అందుకునే దిశగా యోగత్వంలోకి వెళితే తప్ప నిజానికి సచ్చరిత్ర అర్థం కాదు. పైకి ఊరికే వ్రతం కథలా కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, పరమ పవిత్రమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి సాధకుడు అనుభవించదగినటువంటి ఉత్తమోత్తమ గ్రంథం ఏది అంటే సచ్చరిత్ర, షిరిడీ సాయి సచ్చరిత్ర. అది ఎవరి ఇంట ఉంటుందో స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. చదివినా చదవకపోయినా ఇది కోటానుకోట్ల సాయి భక్తుల యొక్క అనుభవం. ఇది అది ఒక ఎత్తు అయితే సత్యసాయి భగవానుడి చిత్రపటం ఎవరింట ఉంటుందో వాడికి సర్వానందం కలుగుతుంది. చూశారా? ఇది కూడా మళ్ళీ భక్తుడి అనుభవమే. ఇక్కడ పుస్తకమేం లేదు, వినటానికేం లేదు, ఉరికైన ఫోటో ఉంది మన ఇంట్లో. ఏ ఉంటే ఏమవుతుంది అంటే ఆనందం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఫోటో మాట్లాడదే అంటే, మాట్లాడే ఫోటోలు ఆనందాన్ని ఇవ్వవు, అవి కూడా ఒక బాంధవ్యాన్ని మనకు పరిచయం చేస్తాయి. అది కాకుండా త్రిగుణాతీతమైనటువంటి పరమాత్మ యొక్క భావనని మనం అర్థం చేసుకోవాలి అన్న ఒక యోగస్థితిలోకి మనం వెళ్ళాలి. సాధారణమైన మానవుడు, సాధారణంగా ఉన్నటువంటి జీవితం గడిపేటువంటి వాడు యోగి కాగలడా అంటే, యోగి కావటం లేదు, యోగి మన ఎందు ఉన్నాడు. వాణ్ణి తట్టి లేపాలి, గ్రహించుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రం మాయావి మహాయోగి అని రెండింటినీ ఆయన స్పృశించారు. మనం ఎందుకని ఆనందంగా లేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలి కదా, అయినా ఎందుకని లేము అని విచారణ చేసినట్లయితే మన ఎందున్న మాయావి వలననే మనం మహాయోగాన్ని పొందలేకపోతున్నాం. ఈ మహాయోగ స్థితి ఏమిటంటే మనతో మనం కూడి ఉండటమే. మిగతావన్నీ పక్కన పెట్టండి, శ్రవణం చాలా ప్రధానం. సత్యసాయి భగవానుడు కూడా ప్రపంచానికి శ్రవణము అనేటువంటి మహాభాగ్యాన్ని కల్పించారు. ఏ అవతారమూర్తి ఇన్ని మాటలు మాట్లాడారు? ఏ అవతారమూర్తి ఇన్ని విషయాల మీద ఇన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు? కేవలం అది ఉపన్యాసమేనా? ఉపన్యాసం స్వామిది వినగానే మనకు అన్ని కోణాలు అర్థం కావు, లోపలికి వెళ్ళాలి. తత్వచింతనాభూమికలో అదే ఉపన్యాసాన్ని అనేకమైన కోణాలలో అనేక డైనమిక్స్లో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే కొన్ని వేవేల గ్రంథాల సారమంతా వారి ఉపన్యాసంలో ఉంటుంది. అది బాగా చెప్పారా బాగా చెప్పలేదా కాదు, పరమాత్మ మాట్లాడిన తర్వాత బాగా లేకపోవటం అనే ప్రశ్నే లేదు. మనం దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాము అన్నదే ఒక భూమిక. కాబట్టి ఈవేళ చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. అందరికీ కూడా ఏమిటి ఆ పరమ పవిత్రత అంటే, ఇది గురువారం సాయంకాలం, మహాత్ముల యొక్క స్ఫురణ. చూడండి, సత్యసాయి భగవానుడి సంకల్పంలో ఏర్పడిన ప్రతి సమితి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. తత్వానుసంధానం వైపు మనం నడవకపోతే ఒక అవతారమూర్తితో కలిసి జీవించిన ఫలితం పూర్ణంగా రాబట్టుకోనట్లే లెక్క. మంచి మామిడి పళ్ళ తోటలో కూర్చొని ఒక్క మామిడి పండు కూడా ఇంకా తినని వైనం. ఎక్కడున్నావంటే మామిడి తోటలోనే ఉన్నా నేను, చెట్టుకు కాయలున్నాయి, పళ్ళున్నాయి, కానీ నేను ఎప్పుడు తినలే అన్నట్లుంటుంది. తినాలి, అనుభవించాలి, ఆ రుచిని మళ్ళీ మరొకరికి పరిచయం చేయాలి. ఆ దిశగా ఈవేళ మనం యోగస్థితులు ఒక్క రీతి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 36,000 మంది యోగులు ఉన్నారంటే దేర్ ఇస్ నో రిపిటీషన్. ఆ యోగులలో ఏ ఉన్నట్టుగా బి లేడు, బి ఉన్నట్టుగా సి లేడు, ఎవరికి వారే. ఇదొక మహాసుదర్శన చక్రం, అందులో ప్రతి పన్ను చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్క రీతిలో తమ దివ్య జీవన విధానం ద్వారా, ఒక పరమ పవిత్ర జీవన శైలి ద్వారా, దృక్పథం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి, యోగాత్మలు ఆయా కాలాలను ఎట్లా ప్రభావితం చేశారో చూసినప్పుడు ఓహో యోగి అంటే ఇదా అని మనం ఆశ్చర్యపోతాం. ఈవేళ ప్రాతస్మరణీయులైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర యోగిని గురించి మాట్లాడుకుందాం. ఎలాగూ కేవల కుంభక యోగాన్ని గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం కాబట్టి, అన్ని కుంభక యోగాలలోనూ కేవల కుంభకం చాలా ఉత్తమమైనదని మనం విచారణ చేశాం. అంటే దేహ అభిమానాన్ని, దేహాత్మభావనని దాటి, శరీర స్పర్శను దాటి, మనస్సుని దాటి, భావభావనాతీత స్థితిని దాటి, ఎవరు తమయందు తాము లగ్నమై నిమగ్నమై మగ్నమై ఉంటారో అటువంటి వాడిని మనం యోగిగా భావన చేసినప్పుడు, సదాశివ బ్రహ్మేంద్రుడు కూడా ఒక మహాయోగి. సదాశివ బ్రహ్మేంద్రుడు అనగానే వారి సంకీర్తనలు మనకు గుర్తొస్తాయి. ఆయన 13 రాశారంతే, ఖేలతి మమ హృదయే, ఇవన్నీ మనందరికీ తెలుసు. సంగీతాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే తాను పొందినటువంటి ఒక రసాత్మకమైనటువంటి అనుభూతిని ఈ ప్రపంచానికి తన సంకీర్తన ద్వారా పరిచయం చేశారు. అంతేనా, ఇంకేం చేయలేదా అంటే, వారు మంచి పీఠానికి అనేక ప్రదేశాలు వెళ్ళారు. ఎక్కువ కాలం కంచిస్వామి వారి దగ్గర ఉన్నారు, ఈ మహాస్వామి కాదు ఇంతకుముందు. స్వామివారి దర్శనానికి చాలామంది వస్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళల్లో పండితులు, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వ్యాకరణం ఇటువంటివన్నీ కూడా, అంటే ఈ విద్యలన్నింటి మీద స్వామివారి ముందు మాట్లాడుకునేవారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే మాటలు అయిపోయిన తర్వాత స్వామివారు ఒకరిని పిలిచి, నువ్వు రెండో వాడికంటే చాలా బాగా మాట్లాడావు అని అనిపించుకోవటానికి మాట్లాడేవారు అంతే. అంటే వారి దగ్గర గెలిచిన గెలుపే గెలుపుగా భావించి మాట్లాడాలని వాదోపవాదాలు చేసుకునేవారు. పక్కనే కూర్చున్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు వాదనలన్నీ అయిపోయిన తర్వాత లేదా ముగుస్తున్న సమయంలో ఆ వాదనలో తలదూర్చేవారు. తలదూర్చి ఆ ఇద్దరూ తప్పు అని నిరూపణ చేసేవారు. ఇది వచ్చిన వాడికి ఆశాభంగమే. గురువుగారు తప్పో రైట్ అంటే సరిదిద్దుకుంటాం, కానీ మన పక్కనే కూర్చున్నవాడు నువ్వు చెప్తున్న తప్పు అంటే మనం ఒప్పుకోం కదా. కాబట్టి అహంచల్లారని వారంతా కూడా, ఈ సదాశివ బ్రహ్మేంద్రుడు ఏమిటి, ఎప్పుడో స్వామివారి దగ్గర కూర్చొని మనం ఏం మాట్లాడినా ఖండిస్తుంటాడు, ఇతను ఎక్కువ మాట్లాడుతున్నాడు అని ఒక ఆలోచనకు వచ్చారు. అంతటితో అనుకుంటే పోయేది, ఓ రోజున స్వామివారు ఎవరో మాట్లాడుకుంటుండగా చాలా చక్కగా మాట్లాడారు, కాకపోతే ఇవన్నీ పంచకోశాలకు బయట మాట్లాడటమే, మీ పాండిత్యాన్ని, కవిత్వాన్ని, మీ భావావేశాన్ని, ఈ వేదాంతం మీద మాట్లాడగలిగిన శక్తిని, ప్రజ్ఞని అంతర్ముఖత్వం చేసుకోండి, మీకు ఇంకా మంచి లాభం కలుగుతుంది, ఇంకా ప్యూరిఫికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుందని స్వామివారు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మయ్య ఇవాళ గురువుగారు మనతో డైరెక్ట్గా మాట్లాడారని కాచుకొని ఉన్నారు వాళ్ళు. సరే స్వామి, మేము మీరు చెప్పినట్లే ఇవాళ నుంచి చేస్తాం, కానీ ఓ చిన్న విన్నపం అన్నారు. ఏమిటది అన్నారు. ఈ సదాశివ బ్రహ్మేంద్రుడు మేము వచ్చి ఏం మాట్లాడినా దాన్ని ఓడిస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్వామివారు, వారికి తెలుసు సర్వకాలజ్ఞులు గనక, ఏమి సదాశివ ఎక్కువ మాట్లాడుతున్నావట, మాట్లాడకపోవటం ఉత్తమం కదా అన్నారు. అంతే, జీవిత పర్యంతం కూడా ఆయన మళ్ళీ నోరు విప్పలేదు, మౌనభూమికలోకి వెళ్ళిపోయినారు. అది గురువు యొక్క అనుగ్రహం. గురువుకి పూజ చేసి ఊరేగించి జాతర చేసి వేడుక చేస్తే మనకి ఆనందమేమో కానీ గురువుకి ఆనందం కలగదు. గురువుకి ఏమిటి ఆనందం అంటే, తాను చెప్తున్న మాటని శ్రద్ధగా ఆలకించే ఒక శిష్యుడు దొరికినప్పుడు, ఆలకించిన దానిని ఆచరిస్తున్నది చేస్తున్నాడు అన్న భావన కలిగినప్పుడు ఆ గురువు పరమానందాన్ని పొందుతాడు. చూడండి, ఎటువంటి కంచి స్వామివారు అనగానే ఆయన మౌనం వహించారు. ఆ మౌనం వారి యావత్ జీవితకాలం మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇంకెవరితో మాట్లాడలే. ఆ పరమాద్భుతమైన వాక్ ప్రవాహం అంతా ఒక్కసారి కనికట్టుగట్టినట్టుగా, మూగనం పట్టినట్టుగా ఆగిపోయింది. అయితే అది వాచామౌనం కాదు, భాషామౌనం కాదు, తీవ్రమైనటువంటి మనస్సుని నియంత్రించి నిగ్రహించి నిరోధించి మనోవికారాల అన్నింటినీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ తనతో తాను రమించి ఉండగలిగినటువంటి ఒక ఉదాత్త మహాయోగ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినారు. అది సదాశివ బ్రహ్మేంద్రుడు అంటే. సదా ఎల్లప్పుడూ అది ఆయన పేరు కాదు, ఆయన పేరు వేరే, ఆ పూర్వనామం మనకు అక్కర్లేదు. శివుడు వేరు, రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. రుద్రుడు అంటే మన శరీరంలో ఏకాదశ రుద్రాలు ఉన్నాయి. సత్యసాయి భగవానులే చెప్పారు ఈ మాట. ఏమిటంటే, ఐదు పంచేంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఏతదధిష్ఠాతమైనటువంటి మనస్సు. మనస్సు ఎక్కడుంది? మనలోనే ఉంది. కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. 5 + 5 + 1 = 11 ఏకాదశ రుద్రాలు. ఈ ఏకాదశ రుద్రాలు దేంట్లో ఉన్నాయి? జడాత్మకమైన ఈ దేహంలో ఉన్నాయి. జడాత్మకమైన దేహంలో చైతన్య స్ఫూర్తిత రుద్రులంతా ఉన్నారు. కనుక ఏకాదశ రుద్రాభిషేకం మనం చేస్తున్నాము అంటే మనలో ఉన్న కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, మనస్సుకి, దాని కర్త అయినటువంటి పరమాత్మకి అభిషేకం చేస్తున్నాము అని అర్థం. అది ఏకాదశ రుద్రాభిషేకం అంటే, జడ స్థావర జంగమ అంటే ఇనర్ట్గా ఉన్నటువంటి దేహంలో చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మో ఆత్మో ఏదైతే దాని పేరు ఏం పెట్టుకున్నా ఆ రెండూ కలిసి ఉన్నాయి. మనందరం కూడా జడ చైతన్యాల మేలు కలయిక. మన శరీరం ఒక మంచి ఇనప్పెట్టె, బాగా దట్టించి తయారు చేసిన ఇనప్పెట్టె, కానీ ఆత్మ దానిలో పెట్టుకున్నటువంటి డైమండ్ నెక్లెస్. ఇంతకీ మన అపేక్ష దేని మీద అని దొంగొచ్చి బీరువా పట్టుకెళ్తే పట్టుకెళ్ళాడు, ఆ నగేదో ఇంట్లో పడేసిపోతే సరిపోయేదిగా అంటాం, పోగొట్టుకున్న స్థితిలో కూడా. అంటే మనకి దేహం మీద పెద్ద బాంధవ్యం ఉండదు, కానీ అజ్ఞానం చేత మనం దీన్ని స్థిమితంగా ఇది నేను అనుకుంటాం. ఇది నేను కాదు, దీని పేరు మేనే. ఈ మేనులో ఎవరున్నారా అంటే నేను ఉన్నది. ఆ నేను ఆత్మ, అది అఖండము, చిద్ఘనము, పూర్ణము, అది సత్యము. ఈ సత్యము అంటే సతతము ఉండేది సత్యం. సదా అన్న అదే మాట, నిరంతరము ఎల్లవేళలో ఇటర్నల్గా ఏదున్నదో అది శివ. శివ అంటే మంగళాత్మకమైన, శోభస్కరమైన, శోభాయమానమైన, శుభప్రదమైన, క్షేమంకరమైనటువంటి ఒక భావన. దాని పేరు శివం. సదాశివ బ్రహ్మేంద్ర అంటే కంచి ఆచార్యస్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, అది ఇంద్ర సాంప్రదాయం. కాబట్టి వీరు కూడా బ్రహ్మేంద్రులు అయినారు. బ్రహ్మ ఇంద్ర సాంప్రదాయంలో దీక్షానామం ఇవ్వబడింది గనక సదాశివ బ్రహ్మేంద్రుడు అంటే దాని అర్థం అది. అన్ని వేళలా మంగళాత్మకంగా ఉన్నారు, అన్ని వేళలా ఆయన ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే ఆత్మనిష్టలు ఉన్నారు, ఆత్మయి ఉన్నారు, పూర్ణంగా వెలిగిపోతున్నారు. బానే ఉంది, మాటలు మానేస్తే యోగ అయిపోతాడా అని కదా ప్రశ్న. గురువుగారు చెప్పారు ఆయన మాటలు మానేశారు, యోగ అయిపోయినారా? కాలే. ఎలా అయినారంటే, ఎప్పుడు మాటలు తగ్గిపోయినాయో, మాటలంటూ లేకుండా పోయినాయో, మానసికంగా కూడా ఏ రకమైన భావనలు లేవో, శుభ్రమనస్సు ఏర్పడింది. దాన్ని సూప్రామైండ్ అని, సూప్రామెంటల్ కాన్షియస్నెస్ అని ఆధునికంగా మనం చెప్పుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ అక్కర్లే. అతీంద్రియ మనస్సు, అతిమానుష మనస్సు, అవన్నీ టెక్నికల్ వర్డ్స్. రెండే రెండు మనస్సులు ఉన్నాయి మనకి. ఒకటి మనస్సుగా అనబడుతున్న ఒక దొంగ మనస్సు, రెండవది ద రియల్ మైండ్. ఆ రియల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇగో ఇక్కడ కూర్చున్న మనందరం మనబోటి వాళ్ళం ఆ రియల్ మైండ్తో ఉన్నాం, లేకపోతే మనం ఇక్కడికి రాం. అసలు ఇది అక్కర్లేదు ఎవరికి, సూడో మైండ్ ఉన్నవాడికి. ఈ 2 గంటల్లో 2 లక్షలు సంపాదిద్దామని వాడికి ఇక్కడికి ఎందుకు వస్తాడు వాడు? హీ విల్ నెవర్ వేస్ట్ హిస్ టైం కదా. పైగా మనని చూసి అంటాడు, రోజు పోతారు ఏం దొరుకుతుందయ్యా అని. మనం ఏం పట్టుకుంటాం వాడికి ఏం తెలుసు? కదిలేసిరి వాడి దగ్గరుంది, కదలనిసిరి మన దగ్గరుంది. మనతో పాటే ఉండేసిరి జ్ఞానం పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు గనక మనందరం కూడుతూ ఉంటాం. కనుక సదాశివ బ్రహ్మేంద్రులకు ఒక శుభ్ర మనస్సు ఏర్పడింది. శుభ్ర మనస్సు మామూలుగా ఒక సాధారణ వ్యక్తికి కలగాలి అంటే అనేక జన్మలు దాటాలి. ఒక జన్మలో ఏదో ఇట్లా వెళ్ళి అట్లా బయటికి రాగానే డ్రై క్లీనింగ్ అయిపోయినట్లుగా వేం రావు బయటికి. ఎన్నో వికారాలు, సంస్కారాలు, మూలవాసనలు, వాసనలు, మనకున్నటువంటి భావనలు, ప్రారంధాలు, జన్మగత విశేషాలు, అనేకమైనటువంటి వైక్లభ్యాలన్నీ దాటుతూ దాటుతూ ఉంటే ఎప్పటికో ఒక శుభ్ర మనస్సు ఏర్పడుతుంది. ఇక్కడ గురువు యొక్క ఆజ్ఞను పాటించిన మరుక్షణమే సదాశివ బ్రహ్మేంద్రుల మనస్సు శుభ్ర మనస్సు అయిపోయింది. ఆలోచన లేదు. ఎవరితో అయినా మాట్లాడాలి, ఆలోచించిగా మాట్లాడాలి, ఆలోచన చేయాలి, చదవాలిగా, చదవాలి అంటే పుస్తకం కావాలిగా. పుస్తకంలో ఉన్నది వెంటనే బయటికి చెప్పగలమా? పుస్తకంలో చాలా ఉన్నాయి, చెప్పటం ఎట్లా? శుభ్ర మనస్సు గనక లేకపోతే విషయం చెప్పలేం. ఆ శుభ్ర మనస్సుకి ఏమీ అక్కరలేని తనం ఉంటుంది, దానికి ఏమీ అక్కర్లేదు. అదేమిటండి, ఏదన్నా కావాలి, నాకేం అక్కర్లేదు అంటాడు. అన్నీ కావలసినటువంటి వాడు పొందుతాడు, కానీ అశుభ్ర మనస్సు అది. కాబట్టి ఈ శుభ్ర మనస్సు యోగత్వంలో తొలిమెట్టు. అది సాధించారు ఆయన. సాధించగానే తమ చుట్టూ వాదోపవాదాలు ఎన్ని జరిగినా మౌనం వహించారు, సాక్షిగా ఉన్నారు. విన్నారా లేదా తెలీదు, విన్నారేమో వినలేదేమో ఎవరికెరుక. ఆయనకు మాత్రం ఒక్క విషయం తెలుసు, అవన్నీ గురువుగారు అనద్దన్నారు కానీ వినద్దనలేదుగా, కాబట్టి అక్కడున్నారు. అనటం మానారు, వినటం మాత్రం మానటం లేదు. నెమ్మదిగా ఈ యోగ సాధనలో పూరక, కుంభక, రేచక అనబడేటువంటి ఒక దివ్య ప్రాణాయామంలో నుంచి ప్రాణం శక్తివంతమైంది. ప్రాణం శక్తివంతం కావటం అంటే ఒక సమతుల్యంలో అది సాగాలి. దానికి ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం, ఈక్విపాయిజ్ అనబడే 3 స్థితులు కలగాలి. సుఖం రాని వాడేం పొంగడు, కష్టం వచ్చి మీద పడని ఏమీ బెదరడు. వాడు ఎలా ఉంటాడు? ఓహో పడ్డదా అనుకుంటాడు. సుఖం వచ్చి ముంచెత్తుతున్నది ఇది మంది కాదనుకుంటాడు. ఈ 2 అనుభవించటం యోగత్వంలో పరిణిత మనస్సులో అది ఒక స్థాయి గనక సదాశివ బ్రహ్మేంద్రుల వారు నెమ్మదిగా యోగస్థితిలోకి వెళ్ళిన తర్వాత యోగ అనుభవాలు కలుగుతాయి, కొన్ని సిద్ధులు ఏర్పడతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.